ఎప్పుడైనా చేయొచ్చు కనుక మా మనుస్మర నిత్యత, ఇది భావం. రామ్ అనేటువంటి ఆ వాక్ ప్రార్థన మాట్లాడుతున్నాడు, ఇది వినిపిస్తుంది. పని మనం చేసుకోవటమే, అదేమో మీకు అడ్డుకుంటుందా? ఆ పక్షులు కిచకిచలాడుతున్నాయి, మీ పని మీరు చూసుకోవటమే. అలాగే ఎన్ని శబ్దాలు మీ శరీరంలో పడుతున్నాయో, మీ పని ఆగుతుందా? ఆగదు. మీరు ఏ పని చేస్తున్నా కూడా అన్యాశ్చింతయంతు మా మీద పని ఉపాసన. కానీ ఇక్కడ ఉపాసన అనే పదానికి అర్థం చేసుకోండి, ఆకాశతత్వం ఉంది అక్కడ, ఆకాశంలోనే జీవిస్తున్నాం మనం. సీక్రెట్ డాక్టర్ లో చాలా రహస్యం, దాని గురించి ఏమి చెప్పకూడదు. ఇన్ విచ్ అవర్ బీయింగ్ లైజ్, మనం ఇందులో అయితే తిరుగుతున్నామో, ఆకాశతత్వంలోనే తిరుగుతున్నాం. మీరు భగవంతుని దాటి ఎక్కడికి వెళ్ళగలరు? మీరు ఆకాశతత్వాన్ని దాటి వెళ్ళండి, చూస్తాను నేను. భగవంతుల్లోనే మనం ఉండేది, జీవించేది, చేసేది, ఏం చేసినా కూడా ఆ భగవంతుల్లోనే చేస్తాం. అంచేత రావణాసురుడు, శిశుపాలుడు వాళ్ళందరూ కూడా భగవంతుడు ఎలా కలిసిపోయారని అడిగితే, కలిసిపోయారు ఏంటి, అసలు వాళ్ళందరూ కూడా భగవంతుల్లోనే ఉన్నారు. వాళ్లే కాదు, మనం కూడా భగవంతుల్లోనే ఉన్నాం. ఈ స్మృతి మనకి ఉంటే చాలు, ఈ లక్షణం మనకి ఉంటే చాలు. డాక్టర్ ఉన్నాడు, సినిమా చూస్తున్నాడు, గబుక్కునేది ఒక సినిమాలోనే ఏదైనా కాస్త సీరియస్ కేసు వచ్చిందనుకోండి, ఆ క్షణంలో మనమేం చేయలేము. కానీ డాక్టర్ ఏం చేయగలడు? చాలా సాయం చేయగలడు. ఇంచేత నేను డాక్టర్ని అనేటువంటి స్మృతి ఉంది కనుక అర్థమవుతుంది కదా. ఇంచేత ఈ ఆకాశతత్వం యొక్క స్మృతి, మీరు వాక్కును ఉచ్చరించగలుగుతున్నారు కనుక, జంతువులను చేయలేవు, ఈ విధమైన శబ్దాలు ఏవో చేయగలవు. కానీ అది అంటే ఏంటి, కొంచెం పైకి వస్తున్నాయి అది. కానీ వాక్కుని ఆకాశతత్వాన్ని కొలవటానికి ఉపయోగించుకోలేవు. అది ఉపయోగించుకోవటం చానంత వరకు, చేతకానంత వరకు మనం కూడా జంతువులే. ముందుకు జంతువునాం నరజన్మ దుర్లభం, వాక్కుంది అది కిచకిచమంటూ ఉంటే నువ్వు రకరకాల వాక్కును తయారు చేయగలుగుతున్నావు, రకరకాల పాటలు కంపోజ్ చేయగలుగుతున్నావు. టీవీలో అవి చూస్తూ ఉంటే అఘోష, రకరకాల సంగీతాలు. కానీ ఏ సంగీతం ఎవడు ఏం చేసినా కూడా అది ఇంద్రియ సుఖానికే అందంగా పాటుంది. ఆ క్షణంలో నీకు ఇంద్రియం బాగుంది, తర్వాత ఏం లాభించింది? నేను చేయలేదు కదా అది. అంచేత ఈ వాక్ మొత్తం ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి వాక్, జంతువుల యొక్క వాక్. ఆ స్థితిని దాటటానికి మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం, అర్థమవుతుంది కదా. అంచేత ఆ వాక్ అవకాశాన్ని ఎలా క్రియేట్ చేస్తోంది అది కనుక మీరు తెలుసుకోగలిగితే, ఈ వాక్శక్తిని ఉపయోగించుకుని మీకు కావాల్సిన అవకాశాన్ని మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నారు, నేను కాలేజీకి వెళ్ళాలి అనుకుంటున్నాను, నడిచి వెళ్ళాలి. మీరు బండి మీద వచ్చారు, నన్ను కూడా మీ బండితో కాలేజీకి తీసుకెళ్ళండి అనే ఒక వాక్తో నేను ఏం చేయగలిగాను? నాకు లేని అవకాశాన్ని పుట్టించుకోగలిగాను అంతే కదా. అంచేత అలౌకికమైనటువంటి ఉపాయం, నా దగ్గర లేదు, మోటార్ కార్ లేదు, స్కూటర్ లేదు, దాన్ని నడిపే యోగ్యత లేదు, నాకు తెలియదు హౌ టు డ్రైవ్ మోటార్ సైకిల్, దాంట్లో ఎన్ని జర్నీ ఉంటాయో తెలీదు, ఎలా నడుపుకోవాలో తెలీదు. కానీ నేను ఏం చేయగలిగాను? ఆ విషయ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిని వాక్ ద్వారా అడిగి, వాక్ ఉపయోగించకుండా సంకేతాలు ఉపయోగించి చేశామనుకోండి మాస్టర్, అది వాక్కే. ఎందుకంటే నువ్వు చేసిన సంకేతాన్ని వాడు వాక్ రూపంలో గ్రహిస్తాడు. ఆహా, అయితే బండి మీద వస్తావా అని అడుగుతాడు. ఇంకేత నేను చేసింది సౌంద్యలే, ఇలా అంతా నీ ఎదుగు నుంచి మంచిగా నిర్చిస్తుంది. అంటే ఆ సంకేతం ఏంటి? ఒకనొక వాక్కి మనం ఒక సంకేతంగా పెట్టుకున్నాం, అర్థమవుతుంది కదా. ఇంకేత వాక్ ఏం చేయగలుగుతోంది? అవకాశాన్ని ఖచ్చితంగా పుట్టించగలిగినప్పుడు ఆకాశంలో సర్వజ్ఞత్వం ఉన్నది. చాలా స్పష్టంగా ఋషులు చెప్తున్నారు, త్వమక్షరే పరమే వ్యోమన్, ఈ ఆకాశంలో పరమమైనటువంటి ఆకాశంలో అన్ని రకాల శాస్త్రాలు, అన్ని రకాల మంత్ర శక్తులు అన్ని నూతనై ఉన్నాయి. నువ్వు ఉపయోగించుకోవడం కాక కాకపోతే వాక్కి ఏం చేయగలదు. రుక్ అంటే వాక్ అని కూడా అర్థం ఉంది. వాక్కి ఏం చేయగలదు? ఎవరిని అడగాలో, ఎవరిని ప్రశ్నించాలో వాళ్ళని ప్రశ్నించు, నువ్వు వేదాలను ప్రశ్నించు. వేదాలు ఆకాశతత్వంలో ఉన్నాయి అక్షరాలు, వాటికి ఒక రూపము, ఒక ఆకృతి ఏమైనా ఉందా? వాటికి ఆకాశతత్వానికి ఒక ఆకృతిని చూద్దాం, ఓ రూపం చూద్దాం. చూడలేం కనుక వేదాన్ని ఏమన్నారు? అపౌరుషేయాలన్నారు. అంటే మనం ఏం చెప్పుకుంటున్నాం? బ్రహ్మను ఇట్ల నుంచి వెలువడ్డాయి, అదేదో వెలువడ్డా, అంత లాజిక్, అంత తలకిందులుగా చెప్పడం ఎందుకు? ఫ్యాక్టే అది. కొంచెం స్పష్టంగా మనం ఆలోచించుకోగలిగితే మనకే అర్థమవుతున్నారు అపౌరుషేయాలని. అంటే ఏంటి పౌరుషము అంటే? అర్థం ఏంటో తెలుసా మీకు? పౌరుషం ఎదురా అంటాం, రియాక్షన్, ప్రతిక్రియ. పౌరుషం అంటే అంతే కదా, వాడు ఎవడో తిడుతూ ఉంటే నువ్వు ఎదురు అని చావుగొట్టవా? మనం చావుగొట్టకపోయినా హీరో వీళ్ళని చావుగొడుతుంటే మనకి ఎందుకు ఆనందం ఇస్తుంది? మనలో ఆ పౌరుషం యొక్క బీజాలు ఉన్నాయి. మనం చావుగొట్టలేము, వాడు చావుగొట్టగలుగుతున్నాడు. కానీ వాడు కూడా ఎందుకు చావుగొట్టగలుగుతున్నాడు అంటే డైరెక్ట్ గా చెప్తాడు, నీకేం అవదురా బాబు, ఒత్తిడి కొట్టమంటున్నాను వాళ్ళని, లేకపోతే వాడు పారిపోతాడు. వాడికి అంత పౌరుషం ఉండదు హీరోకి కూడా. కానీ ఈ అపౌరుషేయాలని ఎందుకంటావంటే నీ యొక్క ప్రతిక్రియ లేకుండానే నీకు లభిస్తుంది అది. ఇప్పుడు నీకేదైనా ఒక వస్తువు లభించింది అనుకో, అది ప్రతిక్రియ కదా. నాకు 1వ తారీఖు జీతం వస్తుంది అంటే 30 రోజులు నేను చేసిన శ్రమ యొక్క ప్రతిక్రియ. మీరు బిజినెస్ లో లాభాలు గడిస్తున్నారు అంటే మీరు చేసిన శ్రమ యొక్క ప్రతిక్రియ. ఇచ్చేత మీరు ఏదైనా పరీక్షల్లో బాగా మార్కులు తెచ్చుకుంటున్నారు అంటే ఏంటి? మీరు చేసిన చదువు యొక్క ప్రతిక్రియ. కానీ వేదాలలో మీరు ఏ పౌరుషము చేయక్కర్లేదు, అపౌరుషేయాలని. మీరు ఏ క్రియ చేయక్కర్లేదు, ప్రకృతిలోంచి దానంతా తదే వస్తుంది. విత్తనాలు నాటారు, మీరు మొలకెత్తుతోంది, మీరేం చేస్తారు దాంతో పాటు? మీరు పెరుగుతారా? మీరేం చేయరు, అదే పెరుగుతుంది. ఆ విత్తనం నుంచి ఆ అనంతమైనటువంటి ఆ శాఖోపశాఖలుగా విస్తీర్ణ తప్ప ఉండగలిగేటటువంటి పాసిబిలిటీ వేదశక్తి విత్తనంలోనే ఉంది. ఆ శక్తి ఒక విత్తనం అనంతంగా మారుతుంది. ఇవాళ మామిడి టెంక విషయాన్ని కూడా కొన్ని వందల మామిడి టెంకలు వచ్చాయి, వాటన్నిటినీ నాటాను. ఎంతవరకు వెళ్తా అది నీ ఓపిక, అది నువ్వు ఆపుకోవాల్సిందే తప్ప అక్కడ క్షరం ఏమీ లేదు, నాశనం ఏమీ లేదు, అవన్నీ కూడా అక్షరాలే. భారతీయ ఆధ్యాత్మికత ఆ విధమైనటువంటి సమృద్ధిని ధనం ఉంది. ఈ కాగిత ముక్కలు నువ్వు ఏం మల్టిప్లై చేయగలవు? చేయలేవు. కానీ ఆకాశతత్వంలో నువ్వు దేన్నైనా మల్టిప్లై చేయగలవు. కల్పవృక్షం అనంత యమనము పారిజాత వృక్షం ఉంది అని నువ్వు తృతీయ లోకాన్ని తీసుకొస్తే దాని అనంత యమన శక్తి పోతుంది. ఆకాశతత్వంలో ఉంది కానీ ఆ లక్షణం ఆకాశతత్వం నుంచి వాయుతత్వంలోకి దాన్ని వచ్చిన మరుక్షణమే గుణాలు వచ్చేస్తాయి. ఇది కార్బన్ డైఆక్సైడ్ వాయువు అంటాం, ఇది ఆక్సిజన్ వాయువు అంటాం. గుణరహితమైన స్థితి ఉంటే గుణాల్లోకి వచ్చేసాయి. ఇంక గుణాల్లోకి వచ్చామంటే లోపం ఉన్నట్టేగా, లిమిటేషన్ ఉన్నట్టేగా, అవధి ఉన్నట్టేగా. అంచేత ఆ ఆకాశతత్వంలో నిరంతరము జీవించగలిగేటటువంటి విధానమే మన వేద విధానం, మన ఋషులు కోరుకునేటటువంటిది. మన ఋషులు మన నుంచి ఒక తల్లి తండ్రి ఎలా వాడు నా అంతవాడు అవ్వాలని కోరుకుంటాం. ఆ ఋషులు కూడా కోరుకునేది ఏంటి అంటే ఇదే అర్థం చేసుకోండి. ఇది మీకు అర్థమైంది అంటే మీరు ఖచ్చితంగా ఋషులే. మీరందరూ ఏమీ డౌట్ పడక్కర్లే. మీతో చెప్పేది అందుకే మీరు భ్రష్టము చుతులం అయినటువంటి వ్యక్తులం. మనం మర్చిపోయాం, అర్జునుడు మర్చిపోయాడు. మహాభారత యుద్ధం వచ్చాక ఫోన్ ఉంటే ఇచ్చేయమ్మ నాకు. మహాభారత యుద్ధం వచ్చాక పోలేదు. మహాభారత యుద్ధంలో 80 ఏళ్ళు అయినటువంటి అతి దృఢవ్రతమైనటువంటి అర్జునుడికి కూడా ఈ మహాభారత యుద్ధం ఎందుకు, ఈ నెత్తురు కూడా నాకు ఎందుకు అనిపించింది. మార్గం తెస్తాడు ఇచ్చేత ఆకాశతత్వం నుంచి కింద దిగాడు. అది గుర్తుంచుకోండి. అది మనం చేయవలసినటువంటి సాధన ఏంటి అంటే పృథ్వీతత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము దాటి నిరంతరము ఆకాశ తత్వము మీరు ఉండగలిగితే, ఆకాశ తత్వానికి చాలా దగ్గరగా ఉన్నది అక్షరాలే కదా అని చెప్పి ఆ మంత్రం పట్టుకుని నిరంతరం మంత్రం చేస్తూ ఉంటే మీరు ఆకాశతత్వంలో ఉన్నట్టుగా, కానీ మీరు గమనించకపోయినా, కానీ గురువులు చెప్పలేరు కనుక. ఇప్పుడు ఇదంతా మనం మాట్లాడుకోవాలి అంటే ఎన్ని సంవత్సరాలు మనం కలిసి ఉంటే ఈ విషయాలు మాట్లాడుకుంటున్నాం, ఫస్ట్ టైం ఇప్పుడు ఎవడైనా వస్తే. అందుకే నిన్ను చుట్టుపక్కల వాళ్ళని ఇన్వైట్ చేస్తానంటే ఇన్వైట్ చేయొద్దన్నా. నేను ఇన్వైట్ చేస్తే రెండో రోజు వాడు బోర్ కొడుతుంది. మీకు అవగాహన రావటానికి 12 సంవత్సరాలు కృషి చేశాం, తెలియదు ఇటువైతే చూస్తున్నామని. కానీ ఇదే మన లక్ష్యం అని 91 స్పీచ్ లోనే తెలుస్తుంది కదా, July 4, 1998 అనే డేట్ మన కాకవాయలో ఇచ్చిన డేట్ కాదు. అని 91 ఇచ్చాం, అంతకంటే ముందు 80లో చెప్తూనే వస్తున్నాం. 5000 సంవత్సరాల నుంచి ఋషులు చెప్తూనే వస్తున్నారు. ముందు చెప్తూనే వస్తున్నారంటే అనేక లోకాలలో మన భౌతిక జగత్తుల్ని ఈ విషయం కోసం కృషి చేసేటటువంటి మానవ సముదాయాలు ఉన్నాయి. తెలుగు వాళ్ళకి తెలుగులో చెప్పాలి, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ లో చెప్పాలి, అమెరికన్ వాళ్ళకి అమెరికనైజ్డ్ ఇంగ్లీష్ లో చెప్పాలి. ఇవంతా అలా కుదురుతుంది, కుదరదు కనుక 5000 సంవత్సరాల నుంచి వాళ్ళు మానవునికి ఈ జ్ఞానం అందజేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా మాస్టర్ ఈ జ్ఞానం అందరికి వచ్చేస్తుందా? మీరు స్వతంత్రంగా బతకడానికి, ఇంకొక దేశం మన మీద ఆక్రమణ చేయకుండా ఉండటానికి, మన భారతదేశంలో ఉన్నటువంటి ఎన్ని మంది వ్యక్తులు ఆయుధధారులో ఉండాలి? అందరూ ఆయుధాలు పట్టుకోవాల్సిందేనా? కొంతమంది, చాలా తక్కువ మంది, చాలా తక్కువ మంది. మనం కోట్లలో ఉంటే 10 లక్షల్లోనే ఉంటారు, అంటే 100 వంతు అక్కడే తగ్గుతుంది. అందులో కూడా లక్షల్లో కూడా ఇంకా చాలా తక్కువ ఉంది. అందుకని మనం యుగ సైనికులు అనుకున్నాం, వృత్తినే పేరు పెట్టలే. కానీ సైనికుల్లో రకరకాల బాధ్యతలు ఉంటాయి. సేనలో కూడా రోడ్లు వేసేవాళ్ళు కావాలి, సేనలో కూడా ఇంజనీరింగ్ చెప్పేవాళ్ళు కావాలి, సేనలో కూడా మందులు వేసేవాళ్ళు కావాలి, డాక్టర్స్ కావాలి, సేనలో కూడా నర్సింగ్ వాళ్ళు కావాలి. అందరూ మీరు రైఫిల్స్ పట్టుకుని యుద్ధానికి వెళ్తామంటే దెబ్బ తగిలిన వాడికి మందు వేసేవాడు ఇక్కడ వస్తే మీద షార్ట్ సర్వీస్ కమిషన్ అండి. టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారా, దమ్ముందా మీకు, ఉత్సాహం ఉందా అని అడుగుతున్నాడు వాడు. ఇదే ప్రశ్న, మన ప్రశ్నని వాళ్ళు అలా పట్టుకున్నారు. మనం ఇప్పుడు ఏ భాష మాట్లాడుతున్నామో టీవీలో 5 ఏళ్ల షార్ట్ సర్వీస్ కమిషన్ కొత్తగా ప్రవేశపెట్టారు. మీకు ఉత్సాహం ఉందా, మీకు దమ్ముందా? అఖండ మండలాకారం వాక్శక్తి గమనించగలిగితే అక్కడే మీకు విష ప్రణాళిక అర్థమవుతుంది. ఆ దృష్టితో చూడండి మనం చేతంటే ఆకాశతత్వంలో మేము ఇంతే అఖండ మండలాకారం కనుక చూస్తే వాళ్ళు చేసే అడ్వర్టైజ్మెంట్ లో తెల్లగా ఉండాలి బట్టలు, అమలినంగా ఉండాలి. ఇంతమా యుద్ధంలో చేరండి అని, సైనికులుగా చేరండి అని. కానీ సైనికులుగా ఎలా చేరాలి? ఇంజనీర్స్ గా చేరండి, మిలిటరీలో డాక్టర్స్ గా చేరండి, మీకు అద్భుతమైనటువంటి జీవితం ఉంటుంది తర్వాత అని బాల్ రూమ్ డాన్స్ చూపిస్తాడు. ఎందుకంటే మన ఇది ఏంటంటే అదే సుఖ యొక్క పరమావధి కనుక కదా. కానీ ఆ యుగం మారాలి, ఆ యుగ సైనికులుగా రావాలి. లోకసభ స్పీకర్ ఎవడయ్యాడు అంటే సాంగ్మ తృప్త చెప్పాడు, బాలయోగి అయ్యాడయ్యా. యోగి బాలస్థితిలో ఉన్నటువంటి వాడు భారతదేశం యొక్క స్పీకర్. ఇప్పుడు నేను కనుక ఆ శబ్ద బ్రహ్మాన్ని చూసుకుంటే యోగి అయ్యాడు కానీ బాలస్థితిలో ఉన్నాడు, ఇంకా మొదలెట్టాడు సాధన. భారతదేశం ఆ జగద్గురు పీఠం మీద ప్రయాణం చేస్తోంది. అంచేత మీరు చూడగలిగితే ఆ చంద్రశక్తి ఎలా పనిచేస్తుందో అర్థమవుతుంది కదా. ఆ చంద్రశక్తి లేకపోతే విశ్వాస తీర్మానం ఏమయ్యేదో మీరు గమనించుకోగలిగితే. అతనికి 12 ఉన్నారు ఎంపీలు, ద్వాదశ రాశిలే. ఆ సంఖ్య అఖండ మండలాకారం మీరు గమనించుకోగలిగితే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రామాయణం అలా రాశాడు, మా నిషాద త్వాం సమాహ. ఒక్క శ్లోకం సంఘటన జరిగిందంటే పక్షుల జంటలో మగ పక్షిని ఒక బోయవాడు కొట్టేస్తాడు, ఇంకా దాని మీద అల్లుకుంటూ పోతూ ఉంటే ఇప్పుడు అంతే కదా. ఒక స్పీకర్ అల్లికతో ఒక సంఘటన జరిగింది, మీకు అవకాశాలు ఎలా వస్తున్నాయో, ఆకాశ తత్వం ఎలా పనిచేస్తుందో, వాక్ చంద్ర అనేటటువంటి వాక్, బాలయోగి అనేటటువంటి వాక్ ఎలా పనిచేస్తుందో, ప్లస్ ఎలాంటి వాడు సాధన చేయాలి అంటే దృఢత్వం ఉన్నటువంటి వాడు, స్థిరత్వం ఉన్నటువంటి వాడు. అతను అంటే అర్థం ఏంటి? కదలని వాడు అని అర్థం. అతను బిహారీ కదలకుండా ఉంటూ కదలగలిగేవాడు, విహరించగలిగేవాడు. వాజపేయి యజ్ఞాలు చేసిన వాడు. వాజపేయి అంటే అర్థం అంతే, వాడు చేశాడో లేదో మన ఏమీ. నిజత వాక్ శక్తిలో రాబోయేటటువంటి యుగం ఎలా ఉందో మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ ప్రైమ్ మినిస్టర్స్ పెట్టి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు చెప్తున్నాం, పరమహలాద శిబిరము ఇది ఉంటే తప్ప కుదరదని ఐదేళ్లు చేయగలిగాడు. ఎందుకంటే ఆ స్థితిలో అప్పుడుంది యుగం అని చెప్పి ఇదంతా ఎందుకు చెప్తున్నానో అర్థమైంది కదా. ఆ వేదాల యొక్క రహస్యాలను, అవకాశాలను మనం ఎలా అర్థం చేసుకోవాలి, దేనికోసం అర్థం చేసుకోవాలని చెప్తూ, ఈ లోకాన్ని మార్చడానికి 800 కోట్ల మంది మనుషులు మారుతారు అని అనుకోకండి. లోకం కరెక్ట్ గా ఉండాలి అంటే మిలిటరీ కరెక్ట్ గా ఉంటే చాలు, మీ స్వాతంత్రం ఎక్కడికి పోదు. మనం ఆ మిలిటరీ పీపుల్ గా మారాలి, యుగ సైనికులుగా మారాలి అని గురువు గారు ముట్టుకునేందుకు. అయితే ఇంక ఇప్పుడు రష్ వద్దు అనేది, కానీ మీకు అర్థమయ్యి కూడా మీరు మీ బాధ్యతని చేపట్టకపోతే బయట వాళ్ళని నేనేం అడుగుతా? వాడు ఎంత గొప్పవాడైనా కావచ్చు, వాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, వాడికి జ్ఞానం ఏది, ఈ అవగాహన ఏది అంటే మీరు మిగతా వాళ్ళకంటే ఎంత ఉచ్చ స్థితిలో ఉన్నారో ఊహించుకోండి. ఇక్కడ కూర్చుని మీరు ఇదంతా మాట్లాడుకోగలుగుతున్నారు అంటే నాకు ఇది వీలు పట్టం లేదు, నాకు అది వీలు పట్టం లేదు. సైనికుడికి వీలు పడదు, వాడి ఇంట్లో వాడికి చాలా బాధలు ఉంటాయి, కానీ రా యుద్ధానికి అనేసరికల్లా ఖచ్చితంగా అన్ని వదులుకుని వస్తాడు. ఎవరి కోసం వస్తాడు? ప్రపంచం కోసం, విశాలమైనటువంటి దేశం కోసం. మన విశాలత్వం పెంచుతున్నాం, ఇంకా పృథ్వీ అంతా మందే అనేటటువంటి భావన తీసుకొచ్చి పృథ్వీ యొక్క రక్షణ భారాన్ని స్వీకరించమని అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు స్వీకరించకపోతే ఏ గురువు కానీ ఏ ఋషి మాత్రం ఏం చేయగలడు? ఇప్పుడు ఋషుల్ని ఎవడక్కడ జీవించి ఉండి హిమాలయాల్లో కూర్చుని గడ్డాలు తినిపించుకుని ఓని నాయన ఇక్కడేమైపోతుందో అక్కడేమైపోతుందో అమెరికాలో ఏమైపోతుందో రష్యాలో కమ్యూనిస్టులు ఏం చేసేస్తున్నారు? ఎందుకు పట్టింది వాళ్ళకి అంటే బాధ్యత. డాక్టర్ ఎందుకు ఆపరేషన్ చేయాలి మీరు అనుకుంటారు, డబ్బు కోసం అని. అన్ఫార్చునేట్. అసలు ఆ వృత్తులకి పూర్వకాలం ఎందుకో వాటికి ఆ పేరు వచ్చేది అంటే విరోధి యొక్క వాడు దెబ్బ తిన్న యుద్ధంలో వర్షాడు ముచ్చిపోయాడు. ఎవడొచ్చేటప్పుడు వాడిని ట్రీట్ చేయడానికి తెలుసా మీకు? రావణాసురుడి డాక్టర్ వస్తాడు. అంతే తప్ప నేను రావణాసురుడి డాక్టర్ని వీడిని చంపద్దాం అనుకోలేవాడు. స్పష్టంగా చెప్పాడు, ఇది చేయగలిగితే నేను బతికిస్తాను వాడిని. అలాంటి వృత్తి ఎలా దిగుతారని చూశారు కదా. మరి ఇలాగే ఉండాలి, ఇలాంటి జీవితం ఉండాలి అనేటువంటి వాళ్ళు మన మానసికమైనటువంటి సమాజం ద్వారా ఒత్తిడి వచ్చిదంతా మీకు లేదు అది. కానీ సమాజంలో ఏదో 1000 కోట్లుంటే గానీ మనం గొప్పవాళ్ళం అవ్వలేము. ఇచ్చట ఈ భావ పరంపరని మనం కంట్రోల్ చేసుకోగలిగి ఈ 9 రోజులు ఆరామ్ అనే శబ్దాన్ని కనుక మనం నిరంతరం వింటూ ఉంటే ఏమవుతుందో కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ ప్రభావాన్ని మనలో అనేక సంస్కారాలు ఉన్నాయి. మన ఆధ్యాత్మిక అభివృద్ధికి తగని సంస్కారాలు ఎంత మంచి సంస్కారాలైనా మనకి లాభం లేదు. యూనివర్సిటీ ఫస్ట్ వచ్చే సంస్కారం ఉంది, కోటీశ్వరం అయ్యేటువంటి సంస్కారం ఉంది, వేలకు భోజనం పెట్టగలిగేటటువంటి సంస్కారం ఉంది, అంటే ఎబిలిటీ పౌరుషం ఉంది. కానీ ఇదేవి కూడా మన ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఉపయోగపడవు. అంచేత ఏం చేయాలి? ఆ సంస్కారాలను ఆధ్యాత్మిక పురోభివృద్ధికి, ఆకాశతత్వ స్థితికి వెళ్ళటానికి కావలసినటువంటి స్థితికి మార్చాలని. అలా మార్చాలి అంటే మనం ఆకాశతత్వాన్ని ఉపయోగించుకోవాలి కదా. ఆకాశతత్వం వాక్ కనుక విరామ్ అనేటువంటి ఆ శబ్దం నిరంతరము కోట్ల కోట్ల యుగాల్లాగా మారుతుంది. సూర్యుడు చంద్రుడు ఎప్పటి వరకు ఉంటాడు, రామాయణం అప్పటి వరకు జగత్తులో ఉంటుంది అని వాళ్ళని అంటాడు. బ్రహ్మ విస్తార వరదానం బ్రహ్మవుడు శబ్ద బ్రహ్మ సృష్టిని శబ్దంతో క్రియేట్ చేసినవాడు. ఏం చెప్తాడు అంటే రామ్ శబ్దం యొక్క అద్భుతమైనటువంటి ఎబిలిటీ త్రేతాయుగం నుంచి భూమి మీదకి దింపబడి అంతవరకు లేదని కాదు, భూమి మీదకి లేదని. ముంచేత ఆ రామ్ శబ్ద తరంగాలు మన శరీరంలో ఉన్నటువంటి సంస్కారాలను తీసివేస్తున్నాయి. ఇది తీసేస్తున్నా అనేటువంటి వ్యక్తి కొన్ని విషయాలు గుర్తుంచుకోండి. నాలుగు లక్షణాలు ఉండాలి అని గురువు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇది సైనికులకి శివ ప్రిన్సిపల్ అని. టైం వేస్ట్ చేసుకోకండి. ఎంత టైం వేస్ట్ చేస్తాం? నాలుగు ముఖ్యమైనటువంటి సమయ సయ్యమను అది మిస్ చేస్తున్నా. మనం 9 ఏళ్ల బట్టు 12 ఏళ్ల బట్టు మనం కలిసి ఉన్నా ఈ విషయాలను నేను చెప్పడానికి కావలసినటువంటి టైం, కావలసినటువంటి మానసిక స్థితి మీరు తీసుకురావటం. ఎప్పుడు కూడా నేను బలవంతం పెడుతున్నాను. మీ అంతటా మీరు సమిత్ పాణి నన్ను ఆహుతి చేసేసుకుంటాను. సమిత్ పాణి అంటే అంతే కదా, ఆ యజ్ఞంలో నేను కూడా ఒక సన్నిధిని అవుతాను అని చెప్పడం. ఆ మహాయజ్ఞంలో అందులో నేను కూడా ఖాళీ నశించిపోతాను అని ఉచ్చటం వేరు. ఇదేంటంటే బలవంతం. కానీ బలవంతం కూడా మీకే ఎందుకు పెట్టబడుతుంది అంటే మీకు అది అర్థమవుతుంది కనుక. సమయ సేమను చాలా టైం వేస్ట్ చేసాం. ఇప్పుడు మాత్రం టైం వేస్ట్ చేసుకోకుండా ఈ 9 రోజుల్లోనే మరి జ్ఞానం అంతా, ఇప్పుడు మరి పరీక్ష ముందు రోజుల్లో ఎక్స్ట్రా క్లాసులు పెట్టి చెప్తాం. ఇది ఎక్స్ట్రా క్లాసులు. సమయ సేమను ఇప్పుడు టైం వేస్ట్ చేసుకోకండి. ఇంకా మరి టైం వేస్ట్ చేసుకోకండి. మనం సరైన మార్గంలో ఉన్నామా లేదా అని తెలియటానికి గురువులు కండిషన్ పెట్టారు. మీ కుటుంబ బాధ్యతలు కానీ మీ వ్యక్తిగత బాధ్యతలు కానీ పూర్తి చేస్తూనే దీనికి టైం వినియోగించాలి తప్ప. ఇది చాలా ముఖ్యం అన్నారు కదా మాస్టర్ అని చెప్పి అన్ని పనులు వదిలేసుకుని చేస్తానంటే అవి వదిలేస్తే అది నాశనం అయిపోయినట్టేగా కర్మ. ఆ బాధ్యత మీరు చేయకపోతే కర్మబంధం ఇరుక్కున్నట్టేగా. ఇంకా అడుగుదొద్దు. ఇంచట మీకు 2 పడవల మీద కాళ్ళు పెట్టి నడవాలి. రాముడు 1 పడవే ఎక్కాడు, మనం 2 పడవలు ఎక్కుతున్నాం. మన రాముడి కంటే గొప్ప అనేది కదా. అంచట 2 పడవలు ఇటు భౌతిక జగత్తులోని బాధ్యతలన్నీ అందులో అన్ని కలుపుకోండి మీరు. 2 ఆధ్యాత్మిక జగత్తులో బాధ్యతలు సమయ సంయమనం అన్నారు. దాని తర్వాత ఏంటి? ఆలోచనల సంయమనం, విచార సంయమనము, వాక్సయమనము. మీకు వచ్చేసి ఉంటుంది ఇంకా అనవసరమైన మాటలు మాట్లాడరు అని అనుకుని గురువు గారు నెక్స్ట్ స్టెప్ చెప్తున్నారు. వాక్సయమనం వచ్చింది కదా, ఇంకా ఆలోచనలలో సంయమనం ఉందిగాక. ఆలోచనలో సంయమనం ఎలా వస్తుందంటే మీరు నిరంతరం స్వాధ్యాయం చేసుకుంటూ ఉంటే, నిరంతరం ఆ మంత్రాన్ని మీరు ఆరాధిస్తూ ఉంటే మిగతా ఆలోచనలు రావు మీకు. మంత్ర జపం చేస్తూనే నాకు మిగతా ఆలోచనలు వచ్చాయంటాడు. ఎలా వస్తుందో నాకు అర్థం కాలే. ఒకే వరలో 2 కత్తులు ఇమడవు. ఇచ్చట ఇంకో ఆలోచన వచ్చింది అంటే ఆ ఇంకో ఆలోచన వచ్చినప్పుడు మీరు మంత్రం మీద మనస్సు లేదు అని అర్థం. మంత్రం చేస్తూ ఉంటే అసలు ఇంకో ఆలోచన ఎలా వస్తుంది? మీరు మాటలు వింటున్నారు, అలా రోడ్డు మీద వెళ్తున్న వాడు కానీ ఇవి కానీ ఆ తోపు కానీ ఏం అడ్డొచ్చింది మీకు? అర్థమవుతున్నారు. విచార సంయమనం, ఇంద్రియ సంయమనం, అర్ధ సంయమనం, 4 చాలా సీరియస్ గా ఈ 9 రోజులు మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. ఈ అవగాహనతో మనం మార్నింగ్ సెషన్ క్లోజ్ చేద్దాం. దీనివల్ల ఇంటికి ఆపేద్దాం. ఇప్పుడు మన క్లాస్ కళ్ళని ఉంటుంది. క్లాస్ బాధ్యత కూడా ఇంపార్టెంట్ కదా, దాన్ని ప్రిపేర్ అవ్వాలి. కనుక ఇక్కడ ఏంటంటే ఇంకా మీకు అర్థం కానిదేంటే అడగండి. మీరు కూడా పాలు పంచుకోవటం నేర్చుకోండి. ఇంకా అర్థమైపోయిందో ఖచ్చితంగా ఏదో అయితే అడ్డుకుంటుంది మీకు. ఇంకా అడగండి. డిస్కషన్ అంటే ఇప్పుడు చదువుదాండి, ఏదైనా ఒక అవగాహన లోపం వచ్చింది, స్పష్టంగా అర్థం కాలేదు, అర్థమైనా ఇంకోసారి వింటే బాగుంటుంది. మీరు చెప్పింది ఆ పర్టికులర్ టాపిక్ ఏదైనా అది అడగటం నేర్చుకోండి. ఆకాశంలో శబ్దం ఉంది, కానీ ఆ శబ్దం నీ వరకు రావాలి అంటే వాయుతత్వం ఉండాలి. వాయువు మేము 9th క్లాస్ 8th క్లాస్ లో సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేయిస్తాం. బెల్ పెడతాం, ఎలక్ట్రిక్ బెల్, ఒక గ్లాస్ ద్వారా మూత పెట్టేస్తాం. బెల్ మొక్కుతే వినిపిస్తుంది మీకు. సక్ చేసేస్తాం, వాయువుని తీసేస్తాం, వ్యాక్యూమ్ అయిపోతుంది. బెల్ మోగుతూనే ఉంటుంది, నాకు తెలుస్తూనే ఉంటుంది బెల్ కొట్టుకుంటున్నాను, శబ్దం మీకు వినిపించలే. అంచేత భౌతిక జగత్తులోకి శబ్దం దిగాలి అంటే వాయువు ఉండాలి. వాయువు లేకుండా అంటే ఈ తరంగాలు ఆహతము, ఒక అణువు నుంచి ఇంకో అణువుకి దెబ్బ తగలకుండా అనాహతమైనటువంటి శబ్దం రావాలి అంటే వాయుతత్వాన్ని దాటాలి, ఆకాశతత్వంలోకి వెళ్ళాలి. అర్థం కాబట్టి మళ్ళా అడగండి అది. అంతే తప్ప దాన్ని అర్థం అయితే నేను ఊరుకోకండి. అంతేగా వ్యాక్యూమ్ ఉంటుంది కనుక వేడి వెళ్ళదు. అది వాయుకణాలు ఏదైనా తీసుకెళ్ళేవి ఆకాశాన్ని పట్టుకోగలవు. వాయువే లేకపోతే ఆకాశాన్ని నువ్వు పట్టుకోలేవు. కింద నుంచి వెళ్తూ ఉంటే పైనుంచి వచ్చేటటువంటి శబ్దాలన్నీ కూడా అనాహత నాదాలు, అపౌరుషేయాలు, ప్రయత్నం ఉండదు. ఇక్కడ నువ్వు మాట్లాడాలి అంటే రెండు పదాలు చదవాలి. రెండు పదాలు కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఓకల్ కాల్స్ కదిలితే వాక్కు వస్తుంది. అంటే ఒకదాని మీద ఒకటి రాపిడి ఉంటుంది. వాయుతత్వంతో మాట్లాడేటప్పుడు ఈ రాపిడి ఉంటుంది. స్పర్శ, ఈ స్పర్శ నుంచి స్పర్శరహితమైనటువంటి స్థితికి ఎదగాలి అంటే ఈ వాక్ ద్వారా నువ్వు జంప్ తీసుకోవాలి. స్విమ్మింగ్ పూల్ లో జంప్ చేస్తున్నట్టు బోర్డు మీదే నడుస్తాడు వాడు, కానీ బోర్డు వదిలేయాలి వాడు. బోర్డు వదలకపోతే జంప లేడు, ఆకాశంలోకి వెళ్ళలేడు. అలాగే ఈ అక్షరాలను ఉపయోగించుకుని అక్షరాతీతమైనటువంటి స్థితికి వెళ్ళాలి. శబ్దము నిద్ర స్థితి ఉంటుంది అక్కడ. అవును అవును. ఇంచేత వెళ్తాం ఇప్పుడు మూలాధారం నుంచి స్వాధిష్టానానికి వెళ్తాం, స్వాధిష్టానం నుంచి మణిపూరకానికి వెళ్తాం, మణిపూరకం నుంచి అనాహతానికి వెళ్తాం, అనాహతం నుంచి ఆకాశతత్వానికి వెళ్ళాలి. ఇప్పుడు అది వెళ్ళటానికి శబ్దం మాత్రమే దారి ఉంది, ఇంకో దారి లేదు. ఏ సౌండ్ అయినా పట్టుకోండి, కానీ రామ్ అనేటటువంటి సౌండ్ చాలా మంది ఉపయోగిస్తున్నారు ఈ కాలంలో, ముఖ్యంగా ఈ వసంత నవరాత్రుల్లో. నోట్తో చూస్తే కింద నుంచి వెళ్ళాను. మనకి ప్రశ్న అంతే చూసి ఆకాశతత్వంలోకి వెళ్ళటం మనకు రాదు. అంతేగా అంతే అంతే నెంబర్ అంటారు. ఇంతేకాదు కరెక్టే చేయండి, ముందు చేసుకోండి. అలాగే ఇంతంటే మనకు ఆ స్థితి అంత తొందరగా రాదు. అది వచ్చే వచ్చేమో కూడా ఏమో మీ పూజన్న సంస్కారాలు ఏమున్నాయో ఎవరికి తెలుసు. శ్రీదేవికి అంతవరకు ఒక కాంట్రాక్టర్ రాజులతో తిరిగేవాళ్ళు, జమీందారులతో, పూర్వకాలపు జమీందారులతో తిరగటం అంటే ఏ స్థాయిలో ఉంటారు మీరు? అందరూ రైల్వే కాంట్రాక్టర్ ఆయన. ఆ కాలంలో సడన్ గా మారాడు. 16 ఏట వరకు నేను ఆడుతూ పాడుతూనే ఉన్నాను మామూలు వ్యక్తిలాగా. సడన్ గా ఆ గురువు యొక్క వాక్ అర్థమైంది అని చెప్పి చెప్పలేము మీకు ఎప్పుడు వస్తుందో. కానీ అంతవరకు వాక్ ని పెదాలు కలుపుతూ నాలుగు కలుపుతూ ఉచ్చారణ చేసుకోండి. కానీ ఇంకా మీరు ఉచ్చ స్థితికి రావాలి కనుక కదపకుండా ఆ శబ్దం అలా వస్తూనే ఉందని నొక్కుతోంది మిమ్మల్ని. ఇప్పుడు మన అందరి నెత్తి మీద కూడా కొన్ని టన్నుల బరువు గల వాయువు నొక్కుతోంది అని సైన్స్ చెప్తోంది. మనం 2 కిలోలే పట్టుకుని నడవలేము, కానీ మనం నడుస్తూ ఉంటే కొన్ని టన్నుల బరువు గల ఆకాశం వాయువు మన నెత్తి మీద ఉందని సైన్స్ చెప్తోంది. ఎంత నాకు కరెక్ట్ గుర్తులేదు కానీ మరి ఎంత హాయిగా మోసిస్తున్నాం మనం. అలాగే ఈ శబ్ద బ్రహ్మం మనం నొక్కుతోంది, నొక్కకపోతే ఈ శరీర ఆకృతి ఉండదు మనకి. ముందు ఆ శబ్దం ఏర్పడుతుంది అక్కడ బీజం, ఆ శబ్దం ఏర్పడ్డాక ఈ శరీరం అక్కల్టే మెడిటేషన్ లో తర్వాత తర్వాత మనం మాట్లాడుకుంటాం ఈ శరీర నిర్మాణం అది ఎలా జరుగుతుంది. ఈ వీర బ్రహ్మం గారు కానీ వీళ్ళందరూ కూడా ఆ శరీర నిర్మాణం గురించి చెప్తూ ఉంటారు. శరీర నిర్మాణం ఎలా అయిందో మీకు తెలియకుండా ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశం ఉండదు. తెలియాలి ఆ షట్చక్రాలు ఎలా ఉంటాయో, పంచకోశాలు ఎలా ఉంటాయో. కానీ ఇదంతా కూడా స్పర్శ నుంచి అంటే అనాహత చక్రం నుంచి. మీరు వాక్ రహితమైనటువంటి స్థితికి ఆకాశంలోకి వెళ్ళగలగాలి. ఇన్ని శబ్దాలు ఉన్నాయి, ఇదంతా ఆకాశంలోనే ఉన్నాయి. మరి ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి శబ్దాలన్నీ ఆకాశంలో విడుకుతున్నాయి, కానీ ఆకాశం నిశ్శబ్దంగానే ఉంటుంది కాదా? ఈ ఆకాశం పట్టుకుంటుంది ఆ శబ్దాన్ని, పట్టుకుంటే ఎంత గందరగోళం అనిపోతుందో. నిశ్శబ్ద స్థితి మౌనంలో ఉంటుంది ఆకాశం. అందుకని మీరు సాధ్యమైనంత వరకు మాటలు తగ్గించేయండి. ఏదో అంటూ ఉంటారు సార్, మాట్లాడుతున్నాను సార్, నువ్వు స్థాయి మారిపోయింది, నేను గొప్ప ఎవరున్నాయా, ఖచ్చితంగా నేను గొప్పవాడినే అవుతానని ప్రయత్నం చేస్తున్నాను. ముందు మీరు మామూలు కలుగుతారు, నా స్నేహితులు ఉంటారు, వాళ్ళే ఉంటారు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇస్తూ ఉంటే చాలు. తమాషా ఏంటంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇస్తూ ఉంటే అసలు మీ గురించి ఎవరు పట్టుకోరు అన్నది మీకే అర్థమవుతుంది. వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు, మీరు ఎక్కడికి వెళ్ళారు, మీరు ఏం చేశారు అని. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అందజేస్తూ ఉంటే వాళ్ళు కూడా మీ ముందు పట్టించుకోడు. ఇంకా నిశుద్ధి వరకు చెప్పగలుగుతాడు, ఇప్పుడు నిశుద్ధి వరకు చెప్పగలుగుతున్నాం కదా, దాని తర్వాత నిశ్శబ్దమేగా. అన్నీ ఉంటుంది పదంతగా, ఒక్క సంఘటన జరిగింది, కొన్ని కోట్ల సంవత్సరాలు ఆ సంఘటన బట్టి వాడు చూసేయగలుగుతున్నాడు కదా దివ్య దృష్టితో. ఇంకేది ఇక్కడ కంటే అవేర్నెస్ అక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. మాకు చీవుల భాష కూడా అప్పుడు అర్థమయ్యేది, పక్షుల భాష కూడా అర్థమయ్యేది అని రామకృష్ణ పరమహంస చెప్తాడు. విశుద్ధి చక్రం జరుగుతున్నప్పుడు అంటే ఇప్పుడు ఆ తర్వాత ఆయనకు అర్థం అవటం మానేసిందని కాదు, డెవలప్మెంట్స్ అంతే, అది చాలా విచిత్రంగా ఉంటుంది ఆ స్థాయి. ఆ స్థాయికి గుర్తుంచుకోండి, సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసన్నద్ధత వైపు నేను వెళ్తూ ఉంటే ఆధ్యాత్మిక జీవితంలో పురోగమనం ఉంది. అనాహతం నుంచి ఆ విశుద్ధే శబ్దం ఉంది, అనాహతం నుంచి పైకి వెళ్తున్నాం, ఆ శబ్ద బ్రహ్మంలోకి వెళ్తున్నాం. ఆ శబ్ద బ్రహ్మంలోకి వెళ్ళాక ఆజ్ఞ ఏంటి, గురువు యొక్క వాక్కు తప్ప మిగతా వేరే వినిపించవు. అంటే ఏ వాక్కు వినాలో ఏ వాక్కు వినకూడదో నిర్ణయించుకుంటాం అక్కడ.
శబ్దం ద్వారా శబ్దం లేని
స్థితికి వెళ్ళాలి. శబ్దం లేని స్థితి సర్వం ఆగుంచి తీసుకెళ్ళి అన్ని చోట్ల ఉండేది శబ్దరహిత స్థితి ఆకాశమే కదా. శబ్దం ఇచ్చిందంటే మళ్ళీ ఆగిపోయి, ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతుంటే ఇంగ్లీష్ వాడికి అర్థం కాదు, కానీ వాడున్న ఆకాశం నేను మాట్లాడుతున్న ఆకాశం ఒకటే, అది శ్రీనిద్యోపాసన. శ్రీనిద్యోపాసన మిమ్మల్ని డైరెక్ట్ ఆ సహస్రానంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ నుంచి వీడు కింద దిగుతాడు, బిందువు నుంచి కింద దిగుతాడు. ఇంకా ఈ 9 రోజుల్లోనూ మీకు ఇదంతా అందివబడతాయి, కానీ ఎంత అందించినా ఉపయోగించుకోవాల్సింది మీరు. ఇంకా ఆ శబ్ద భ్రమలో ఉండిపోయింది, ఆ రామ్ అనేటటువంటి శబ్దము నిరంతరం మీ జన్మంతా కూడా ఆ సంస్కారాలను కాల్చివేస్తుంది. ఆ శబ్దం యొక్క ప్రభావం మన మీద పడుతుంది అని గుర్తుంచుకోవాలి. రామ్ అనేటటువంటి శబ్దం, ఆ ఒక్క శబ్దము 3000 మహాత్ముని తయారు చేసింది. పాయోరే మైని రామ్ రతనుధను పాయో. కొంతమంది చాలా తెలియని వాళ్ళు మీరాబాయికి తెలియదని చెప్పుకుని దాన్ని నామ రతనుధన పాయు అని మార్చేశారు. ఆయన రాసింది రామే. రామ్ అంటే కృష్ణ భక్తురాలకి మరి అట్ట, మీరాబాయి కృష్ణ భక్తురాలు కదా అని చెప్పి మనకు తెలుసు. ఆవిడకంటే మీరాబాయి కంటే కూడా ఈ రీసెర్చ్ స్కాలర్కి ఎక్కువ తెలుసు మీరాబాయి ఏం ఆలోచించిందో. మూర్ఖత్వం, మహాత్ములు వాడిన మాటలు మీరు మార్చకండి. ఉండదు ఫస్ట్, అందుకే వేదాలలో ఏ అక్షరము కూడా మార్చలేము మనం. ఇందువల్లే వేదాలు ఇంకా మిగిలిపోయారు. అయితే వేదాల్లో తప్పులు పట్టుకునే మహానుభావులు ఉన్నారు, దాని గురించి మనం చర్చించండి. దాన్ని ఆ భావం అర్థం చేసుకోండి. రామ్ రత్నుధను పాయు, రామ్ అనేటటువంటి శబ్దం ఏంటి అంటే మనలో ఉన్నటువంటి ఆ అనంత ఆకాశం. యోగులంతరూ కూడా ఎక్కడైతే రమిస్తున్నారో, ఎక్కడైతే ఆ ఆనంద సాగరంలో క్రీడిస్తున్నారో ఆ ఆకాశతత్వం రామ్ అంటే. ఈ దశరథుడు కొడుకు రామేం కాదు, దశరథుడు కొడుకు నుంచి అడిగేలేదు అసలు వాల్మీకి. కానీ దశరథుడు కొడుకు రామతత్వాన్ని జీవించగలిగాడు. రేపు నువ్వు జీవించవచ్చు, ఎవడైనా జీవించవచ్చు. దానికి అక్కడ జీవించటానికి మేము ఆ రామతత్వంలో విహరించలేకపోయామే అని ఆర్తి వస్తే గోపికలుగా పుడతారు మళ్ళీ. రాముడితో ఆ ఆకాశ తత్వంలో విహరించలేమని శరీరంతో విహరించాలని కోరిక కలుగుతున్న ఋషులకి మన లక్షణాలన్నీ వాహన మీద ఆపాదించుకుంటే అట్ట వాళ్ళ స్థాయి ఎక్కడున్నారో నీ ఋషులు ఆరోగ్య విలువని కానీ నిజత రాముడితో సీతాలక్ష్మణుడు రాక్షసులు కోతులు విహరించగలిగేవి కానీ మేము విహరించలేకపోయామే. ఎందుకు విహరించలేకపోయారు? రాముడి యొక్క గొప్పతనం తెలిసిన వాళ్ళు రాముడితో తిరిగి అలంభం అవుతారు. ఇంకా జన్మలో అది సాధ్యపడుతుంది వాళ్ళకి. నిజత ఒక మాయా అనేటువంటి ఆవరణం కప్పుకుని మేము గోపికలు అనేటువంటి ఆవరణం కప్పుకుని వాళ్ళు రాముడితో కలిసి తిరగలిగారు. చేత అక్కడ చాలా తమాషాగా ఉంటాయి అక్కడ ఆధ్యాత్మిక యువతలు ఉన్నటువంటి సూత్రాలు. కానీ ఒక్కటి మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ద కింగ్ కెన్ డూ నో రాంగ్ అని చెప్పినట్టే ఏ ఋషి ఈజ్ ఆల్వేజ్ రైట్. మీకు అది నచ్చినా నచ్చకపోయినా భౌతిక దృష్టితో ఎంత తప్పుగా మీకు కనిపించినా ఆ ఋషి తత్వం ఉందే అది తప్పు చేయదు అనేటువంటి నమ్మకం ఉండాలి అక్కడ. అప్పుడు వీటన్నిటికీ మీకు సవ్యమైనటువంటి వివరణ మీకే అర్థమవుతుంది. కానీ మన దృష్టి ఎలా ఉంటుంది అంటే గురువులో తప్పులు ఏమైనా ఉన్నాయా, గురువు యొక్క తప్పు నువ్వు పట్టుకోగలిగితే అసలు నీ గురువే అక్కర్లే, నువ్వు గురువుకి మార్కులు వేయగలిగితే నీ గురువు ఎందుకు, నువ్వే గురువు కంటే గొప్పవాడు, గురువుకి గురువు అవ్వచ్చు జగద్గురువు అవ్వచ్చు అని చెప్పాను కదా. చాలా సులభం జగద్గురువు అవుతాను. ఒక వ్యక్తికి మీరు డబ్బు ఇచ్చుకోతే డబ్బుతో మీరు ఆధ్యాత్మికత కొనగలరా? అసంభవం. కానీ డబ్బుతో మీరు ఏం చేయగలరు అంటే ఆధ్యాత్మిక మీరు మాట్లాడుకోవాలంటే మనం డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది కదా, పుస్తకాలు కావాలి, పందిరి కావాలి, దేనికి ఉపయోగించుకోండి. కానీ ఇది ఉన్నంత మాత్రాన ఆధ్యాత్మికత రాదు. భావ పరంపర రామ్ అనేటువంటి శబ్దం యొక్క ఒత్తిడి ఇదే అద్భుతమైనటువంటి ధనం అని చెప్తారు. నామ రతను ధను పాయు అని ఆ శబ్దం వినగానే వాళ్ళకి అర్థమైపోయి డాన్సింగ్ చేశారు వాళ్ళు. మనము డాన్స్ చేయొచ్చు. ఆ రామనామంలో ఉండేది ఆ రామ్ అనేటువంటి శబ్దము మీ శరీరాల్లో ఉన్నటువంటి సంస్కారాలను కాల్చివేసి రామరక్షా స్తోత్రం ఈ 9 రోజుల్లో ఆది చివరి రామరక్షా స్తోత్రానికి మధ్య ఉన్న సంబంధం దాన్ని కూడా మాట్లాడుకుందాం మనం. ఇదంతా కూడా ధర్మంలోనే వస్తుంది. అంచేత మూడు కలిపి చెప్తున్నాను నేను, మూడేంట్లే అన్ని కలుస్తున్నాయి. అంచేత జనరల్ గా వెళ్తూ ఉంటుంది అది. కానీ ఇక్కడ సాధనాత్మకం మీరు గుర్తుంచుకోండి, ఆ రామ్ అనేటువంటి శబ్దము మిమ్మల్ని వదలటం లేదు. లేదంటే అందుకే రామబాణానికి తిరుగు లేదు అని చెప్పేది. అందుకే దేనికైనా తిరుగు ఉండొచ్చు కానీ బాణం తీశాడో రాముడు అంతే. మరి బాణం కొట్టించేసుకోండి ఏం పోయింది? ఒకే బాణంతో 7 చక్రాన్ని వదస్తాడు
తాళవృక్షం.
రామ్ అనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా ఉంచుకోవటం మంచిది. కానీ ఈ భావనతో నా సంస్కారాలని నా కణాలని ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెడుతోంది అనుకోండి తప్ప ఆధ్యాత్మిక మార్గం అంటే ఏమిటో మీరు నిర్ణయించుకోకండి. పాలు తాగటం ఆధ్యాత్మిక మార్గం, కారం తినకపోవటం. నిన్నెవరో నన్ను చూడటానికి వచ్చారు, ఆవకాయ తీసుకుంటున్నాను. అదే మాస్టర్ మీరు ఆవకాయ తింటున్నారా అన్నాను. మీ డాక్టర్ అన్నాను. మీ డాక్టర్ అయితే నేను ఆ డాక్టర్ని వదిలేస్తాను, మీ చెప్పినట్టు చేస్తాను. అంటే డాక్టర్ల కంటే మనకి ఎక్కువ తెలుసు. నాకు మొన్న డాక్టర్ దగ్గరికి రమేష్ బాబు దగ్గరికి వెళ్ళాక నాకు ఎంతమంది డాక్టర్లు వస్తారు. రమేష్ బాబు నాతో ఒకసారి మాట్లాడాడు, కేవలం ఒకసారి మాట్లాడాడు కదా. మిగతా అందరూ కూడా ఎంత అడ్వైజ్లు. మరి రమేష్ బాబు ప్రాక్టీస్ ఇంకా ఎలా ఉందో నాకు తెలియదు. ఇంతమంది ఆ తప్పు చేయకండి, అందుకని చెప్తున్నాయి. గురువులకి అడ్వైజ్ ఇవ్వకండి. గురువులు ఏం చేశాడు, విశ్వామిత్రుడు ఏం చేశాడు, విశ్వామిత్రుడు కూడా ఈ జాతి వాడా ఆ జాతి వాడా ఏం తమ్ముడు తప్పం అనవసరమైనటువంటి గురు. డాక్టర్ జాతి అడిగి వెళ్తున్నావా? వాడు స్టాబిలిటీ ఉంటే వెళ్తున్నావు. ఋషి తత్వాన్ని ఆ వేదాలు అధ్యయనం చేయడానికి అధికారత్వంలో కొన్ని మాటలు మనం వాడుకుంటాం. ఆ వాడుకోవటం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళ మీద ఉన్నటువంటి గౌరవభావం కొంచెం తగ్గుతుందని నాకు అనుమానం. ఈ విశ్వామిత్రుడు కూడా బ్రాహ్మణుడు కాదు కదా, ఆవిడ చెప్పాడు బ్రాహ్మణుడు కాదని. అంతకంటే గొప్ప బ్రాహ్మణుడు లేడు అసలు, ఏంటా పిచ్చి అసలు. కానీ ఆ మాటలు మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే మూర్ఖుల్ని కన్విన్స్ చేయటానికి. కానీ మీరు కూడా ఆ భావంలో ఇరుక్కుపోయారనుకోండి, పేదాలు చదవడానికి స్త్రీకి హక్కుందా లేదా డిస్కస్ చేయండి. అది ఎందుకంటే అది పది మందికి చెప్పాలి మీరు. కానీ మీరు ఆకాశతత్వంలో జీవిస్తున్నప్పుడు స్త్రీ ఎవడు పురుషుడు ఆకాశానికి లింగం పెడతారా మీరు? స్త్రీ పురుష లింగం ఏమిటండి ఆకాశతత్వానికి? ఆ స్థాయిలో జీవించేటటువంటి వాళ్ళు ఋషులు. ఇంకా ఆ స్థాయిలో ఎప్పుడు ఏది చేయాలి అంటే, ఎప్పుడు ఏది చేయాలో నేను పర్మిషన్ ఇచ్చేసాను అనుకోకండి, అటువైపు నుంచి రావాలి కిందికి, ఇక్కడి నుంచి కాదు. అటువైపు నుంచి ఆకాశ స్థాయిలోకి గురువు ఆజ్ఞ పాటించగలిగితే కుక్క మాంసాన్ని కూడా తింటానికి రెడీ వాడు. నేను రెడీయా. శంకరాచార్యుల వారు సురాపానం చేస్తుంటే శిష్యులకు కూడా తాగాలనిపించింది. ఓ 10 రోజులు 15 రోజులు ఆగాడు. తర్వాత అలా వెళ్తూ ఉంటే పాద నువ్వు ఏదో కరగబడుతున్నాడు, పట్టుకున్నాడు తాగేశాడు. తాగండి అన్నాడు. అంచేత మన నియమాలు వాటిని కూడా మనం ఆధ్యాత్మిక జగత్తులో ఎలా వెళ్లాలో తెలుసుకుని దానికి కావాల్సిన నియమాలు మనం ఆచరిద్దాం. గురువుని మనం కాపీ కొట్టద్దు. కానీ గురువు దగ్గర ఉన్నప్పుడు గురువు చెప్తున్నటువంటి భావం సాధనపు చెప్తున్నప్పుడే కాదు, ఆశ్రమంలో ఎందుకు ఉండాలని చెప్తామంటే ప్రతి చోట ఆ ఋషిత్వం కనిపిస్తుంది. ఆ నిర్ణయాత్మక శక్తి, ఈ శక్తి, బుద్ధి అంటే నిర్ణయించుకునేటటువంటి శక్తి, ఎలా నిర్ణయించుకోవాలి, ఏ విధమైనటువంటి పనులు చేయాలి అనేది మీకు లెక్చర్స్ తెలియదు. నిత్య జీవితంలో వాళ్ళు ఎలా జీవిస్తారు అంటే, స్థితప్రజ్ఞుడు ఎలా నడుస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా తింటాడు, ఎలా తాగుతాడు అని ప్రశ్నిస్తాడు. నిత్య జీవితంలో ఎలా ఉంటాడు స్థితప్రజ్ఞుడు అని చెప్పాలి. లెక్చర్ ఇచ్చేటప్పుడు అందరూ అద్భుతంగా లెక్చర్ ఇస్తారు. ఆచరణలో పెట్టేటప్పుడు ఆ స్థితప్రజ్ఞత్వం ఎలా వస్తుందో చూసుకుంటూ ఆ రామ్ అనేటువంటి శబ్దాన్ని మీరు మర్చిపోకండి. అది మన సంస్కారాలన్నింటినీ కూడా నాశనం చేసేస్తుంది. కుసంస్కారాలను, మంచి సంస్కారాలను రోజు చేస్తుందని గుర్తుంచుకుంటూ